The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం December 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి నమస్కారం, స్వాగతం. నేను మీ బీవి సత్యనాగేష్. ప్రతి బుధవారం 8:30 to 9:30 వరకు మనం మనోబలమే మహాబలం అనే ఒక టాపిక్ మీద రకరకాల అంశాల మీద మాట్లాడుకుంటున్నాం. ఈరోజు నేను ఆత్మవిశ్వాసం అనే టాపిక్ మాట్లాడతాను. ఇది ఈ ప్రతి వారం కూడా అనేక మంది ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలు కూడా నేను జవాబులు చెప్తున్నాను. కనుక అది చదువుకు సంబంధించింది అవ్వచ్చు, లేదా వైవాహిక జీవితం గురించి అవ్వచ్చు, లేదా ఇంకా మానసిక సమస్యలు అయి ఉండొచ్చు. ఎటువంటివైనా సరే వాటన్నిటి గురించి మనం చర్చించుకుంటూ వాటి మీద ప్రశ్నలకు నేను జవాబులు చెప్తూ ఏదో ఒక టాపిక్ చెప్తూ అలాగా ప్రతి బుధవారం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది, చక్కగా ప్రశ్నలు వేస్తున్నారు. కానీ నాది ఒక చిన్న విన్నపం, ఈ ప్రశ్నలు మీకు ఈ రేడియో వినేవాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి. మీరు వేసే ప్రశ్న నేను చెప్పే జవాబు. మనం అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకూడదు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారు, లేకపోతే ప్రపంచంలో జనాభా ఎందుకు పెరుగుతుంది, లేదా కాలుష్యం ఎందుకు పెరుగుతుంది, ప్రజలు ఎందుకు మారరు, ఇలాంటి జనరల్ టాపిక్స్ జోలికి మనం వెళ్ళొద్దు. మీ సొంత విషయం కానీ, లేదా మీ స్నేహితులు మీకు కావాల్సిన వాళ్ళ గురించి మీరు ఏమైనా ప్రశ్న అడగండి, లేదా జనరల్ ఇంట్రెస్ట్ మీద ఒక టాపిక్ మీద ప్రశ్నలు అడిగితే నేను జవాబు చెప్పడానికి ఉంటుంది. కానీ దీన్ని చర్చా వేదికగా మార్చితే చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలాసార్లు ట్రై చేసి ఈ నెంబర్ ఎంగేజ్ వచ్చిందని విరమించుకుంటున్నారు కూడాను. విరమించుకుని ఇది మనకి దొరికే నెంబర్ కాదులే అనుకుని వదిలేస్తున్నారు. కనుక దయచేసి చర్చా వేదికగా మార్చకుండా ఒక సబ్జెక్ట్ మీద మనం వెళ్దాం. సో నేను ఈరోజు చెప్దాం అనుకుంటున్న టాపిక్ ఆత్మవిశ్వాసం. ఏ మనిషి అయినా సరే పుట్టుకతోటే ఆత్మవిశ్వాసంతో, లేదా ఆత్మవిశ్వాసం లేకుండాను పుట్టడు. పుట్టిన తర్వాత తను పెరిగిన వాతావరణంలో తను నేర్చుకున్న విషయాలు, తన అనుభవాలు, తను అర్థం చేసుకునే తీరు, తనను ప్రతి మిగిలిన వాళ్ళు ఏ విధంగా చూస్తారు, అంటే దాని నుంచి అతనికి వచ్చే అనుభవాలు, ఇవన్నీ కలిపి ఒక రకమైన మనస్తత్వంతో ఉంటాడు. ఆత్మవిశ్వాసం అనే ఒక క్వాలిటీ మనస్తత్వానికి సంబంధించి. ఒక కాల్ వస్తుంది, మాట్లాడదాం. చెప్పండి అమ్మా. హలో హలో హలో
హలో
హలో
వాయిస్ వినపడట్లేదు సార్.
మీరు మాట్లాడండి, మీ వాయిస్ నాకు వినపడుతుంది. మీరు మీ ప్రశ్న అడిగిన తర్వాత నేను చెప్తాను, అప్పుడు మీకు వినిపిస్తుంది. నాకు వినపడుతుందమ్మా, మీరు చెప్పండి.
హలో
హలో, మీరు అక్కడ వాల్యూమ్ పెంచుకోండి మీ సిస్టమ్ లో.
చెప్పండి
చెప్పండి చెప్పండి, అడగండి మీరు. నేను ఆత్మవిశ్వాసం అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాను ఈరోజు. మీరు ఫోన్ చేశారు కదా, మీరు ముందు చెప్పదలుచుకున్నది చెప్పండి. హలో హలో, ఓకే, ఫోన్ కాల్ క్లారిటీ లేదు, కట్ అయింది. మళ్ళీ ఫోన్ కాల్ వస్తే చూద్దాం. ఇప్పుడు మనం ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడుకుందాం. అంటే పుట్టుకతోటి ఆత్మవిశ్వాసం అనేది ఒక స్థాయిలో ఉండడం లేకపోవడం అంటూ ఉండదు. జీవితంలో మనం అర్థం చేసి జీవితాన్ని మనం అర్థం చేసుకునే తీరు, దాని మీద మన ఆత్మవిశ్వాసం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అయితే ఒక చిన్న ప్రశ్న. చాలా మంది నా దగ్గరికి వచ్చే యువకుల్లోనే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఈ టాపిక్ మీద ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, నాకు కాన్ఫిడెన్స్ లేదండి ఏం చేయమంటారు అని అడుగుతారు. గతంలో కూడా మీకు నేను చెప్పే ఉంటాను, నాకు హైదరాబాద్లో విద్యానగర్లో ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. దీంట్లో ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు రకరకాల సమస్యలతో వస్తారు. ఓన్లీ ప్యూర్ సైకలాజికల్ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా రకరకాల మామూలు జనరల్ ప్రాబ్లమ్స్తో కూడా వస్తారు. ఏదో నాకున్న అనుభవంతో నేను ఏదో తొందరగా ఏదో ఒక క్లూ కానీ ఏదైనా ఒక ఆన్సర్ ఇస్తానని వస్తారు. సో వాళ్ళు ఏమి చెప్పేది ఏంటంటే నాకు కాన్ఫిడెన్స్ లేదంటారు. స్టూడెంట్ అవ్వచ్చు, జాబ్ చేయడంలో కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, ఎదుటి వాళ్ళతో కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా మాట్లాడటంలో కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, ఏదైనా ఒక వ్యాపారం పెడితే. హలో చెప్పండి. హలో
హలో
సరే హలో చెప్పండి అమ్మా. హలో
హలో
హలో నాకు వినిపిస్తుందండి, మీరు చెప్పండి. హలో హలో ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం కాల్ కట్ అవుతుంది, సరిగా వినబడట్లేదు అని వారు చెప్తున్నారు. సరే, అది ఒక స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ లేకపోవడం అవ్వచ్చు, ఒక ఎగ్జిక్యూటివ్కి తను చేసే ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, ఒక వ్యాపారస్తుడికి వ్యాపారంలో కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, భయాలు ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, ఆత్మన్యూనత భావం ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. సో ఇంతమందికి ఇన్ని రకాలుగా కాన్ఫిడెన్స్ ఉండదు కనుక ఈ కాన్ఫిడెన్స్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను. జనరల్గా నేను యంగ్స్టర్స్ని ఒక విషయం అడుగుతాను, నీకు కాన్ఫిడెన్స్ లేదని అంటున్నావు కదా, ఇప్పుడు మరి ఒక విషయం అడుగుతాను చెప్పు అంటారు. 9 9 కలిపితే 17 అవుతుంది అంటాను, అంటే 9 + 9 ఇస్ ఈక్వల్ టు 17 అలాగే నో నో అంటారు. లేదు సార్ అది అట్లా ఎట్లా అవుతుందండి, 18 అవుతుంది కదా అంటారు. ఆ లేదు, 9 + 9 ఈజ్ ఈక్వల్ టు 17 అంటాను మళ్ళీ. లేదు సార్ అది ఖచ్చితంగా 18 నేను మీరు జోక్ చేస్తున్నట్టున్నారు అంటారు. అంటే నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా అంటాను. ఖచ్చితంగానండి, ఎందుకంటే కావాలంటే మీకు నాకు ఏమైనా మ్యాథ్ స్టిక్స్ కానీ అలాంటివి ఏమైనా ఇచ్చి చూడండి, నేను 9 + 9 18 అని ప్రూవ్ చేస్తా కూడా కావాలంటే మీరు ఎనీథింగ్ ఆర్ పోనీ నాకు పెన్ను ఒక పేపర్ ఇవ్వండి, డాట్స్ పెడతాను, 9 dots + 9 dots కలిపి నేను మీకు 18 అని ప్రూవ్ చేస్తాను అంటారు. ఖచ్చితంగా అంత కాన్ఫిడెంట్గా చెప్పగలవా అంటాను మాటల్లో పెట్టి, నేను పక్కా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను అంటారు. ఆగు, మరి నీకు కాన్ఫిడెన్స్ లేదన్నావు కదా ఇంతకుముందు, ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్తో చెప్తాను అంటున్నావు ఏంటి అంటే నవ్వుతారు వాళ్ళు. నవ్విన తర్వాత అప్పుడు చెప్తాను కరెక్ట్ ఇది నేను కావాలని అడిగిన ఈ పాయింట్. మనకి కొన్ని విషయాల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, కొన్ని విషయాల్లో కాన్ఫిడెన్స్ ఉండదు. నేను ఒక బీవీ సత్యనగేష్గా నా కౌన్సిలింగ్ నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఒక హిప్నాటిస్ట్గా మరి అనేక రకాల థెరాపెటిక్ టెక్నిక్స్ వాడే ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నేను చెప్తున్నా నాకు కూడా కొన్ని విషయాల్లో కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకు లేదు అని అడగచ్చు, అదేంటి మీరే 10 మందికి చెప్పాలి కదా అంటే నాకు ఏ విషయంలో కాన్ఫిడెన్స్ లేదో చెప్తాను. నన్ను ఏదైనా ఒక 20 కిలోలు 30 కిలోలు బరువు మేయమంటే మోస్తాను, నాకు చాలా కాన్ఫిడెంట్గా మోస్తాను. మీరు 300 కిలోలు బరువు మేయమంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు, ఏమో నా చేతికలు పడతానేమో. లేదు మీరు ఎలా అనకూడదు, సాధించాలి అంటే మీరు నాకు చాలా టైం ఇవ్వాలి, నేను సాధన చేయాలి, కసరత్తు చేయాలి, రోజు ఎక్సర్సైజులు చేసి టైం పట్టి. ఈ రోజు అయితే నేను 300 కిలోలు ఎత్తలేను, అలాగే నేను సైకిల్ తొక్కగలను, స్కూటర్ నడపగలను, మోటార్ సైకిల్ నడపగలను, కారు నడపగలను, చాలా బాగా నడపగలను. నన్ను ట్రైన్ నడపమంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు, నన్ను లారీ నడపమంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు, నన్ను ఏరోప్లేన్ నడపమంటే నాకు కాన్ఫిడెన్స్ లేదు. సో ఈ వాస్తవాన్ని మనం అందరం ఒప్పుకోవాలి. ఇవి ఉంటే ఏదో చెప్తారు, కొంత స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్పే వాళ్ళకి స్ట్రెస్ ఉండదు అంటే అది పచ్చి అబద్ధం. స్ట్రెస్ ఫీల్ కావట్లేదంటే వాడికి మైండ్ లేదు. అంటే కొన్ని ఒక్కొక్క సమయంలో స్ట్రెస్ ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితేనే మనం ముందుకెళ్తూ ఉంటాం. అదే దానివల్ల శారీరకంగా మానసికంగా ఎఫెక్ట్ అయిపోకుండా చూసుకోవడం అనేది స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ చెప్పేది. ఓకే, అలాగే ఆత్మవిశ్వాసం కూడా అంతే. ఆత్మవిశ్వాసం విషయంలో మనం హలో చెప్పండి.
హలో, నమస్తే సార్.
నమస్తే, చెప్పండి.
నా పేరు మల్లేష్ సార్. సార్ నేను ఒక పెద్ద, నా జీవితంలో నేను ఒక పెద్ద గోల్ని పెట్టుకున్నాను సార్. కానీ నాకు ఒక 4-5 సమస్యలు వచ్చి నన్ను ముందుకెళ్లకుండా నన్ను ఆశిస్తున్నాయి సార్. ఈ విషయంలో నాకు ఏం చేయాలో అనేది అర్థం అవ్వట్లేదు సార్.
మీ ఏజ్ ఎంత అండి?
నా ఏజ్ 23 సార్.
23, ఓకే. మీ సమస్యలు ఏంటి చెప్పండి.
ఒకటి వచ్చేసి నా సమస్యలు ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇంట్లో వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, అదొక ప్రాబ్లం. ఇక రెండోది వచ్చేసి ఇప్పుడు నేను ఇప్పటికే నా 3 ఇయర్స్ వెనకబడిపోయాను. పైగా ఇప్పుడు నా గ్రూప్ బీకాం కాబట్టి నాకు ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం పెద్దగా అవకాశాలు ఏం కనిపించట్లేదు సార్. ఇవి రెండు ముఖ్యమైన ప్రాబ్లం సార్ నాకు.
మరి ఇంకా మొత్తం 5 చెప్పారు కదా మీకు, మీరు మిగతా 3 మీరు ఊహించుకున్నవా?
అలానే ఇంకా సార్, అంటే ఇప్పుడు అంతగా అవన్నీ చెప్పడానికి టైం ఉంటుందో లేదా అని ప్రస్తుతానికి అయితే 2 చెప్పాను సార్.
అంటే అవి కూడా ముడిపడి ఉంటాయి, మీరు వాటిని డీటెయిల్ గా చెప్పక్కర్లేదు. ఏంటి ఆ సమస్యలు? అవి సమస్యలేనా? మీరు సమస్యలు అనుకుంటున్నారా లేదా మీరు ఊహించుకుంటున్నారా? ఏంటి ఆ సమస్య?
అంటే ఇప్పుడు ఇందులో ఒకటి రెండు నేను ఊహించుకుంటూనే అయ్యిండొచ్చు సార్ నాకు తెలిసినంత వరకు. కానీ ఇక నాకు రోజు ఇక నేను ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని ఊహించుకుంటూ సఫర్ అవ్వడం, ఏంటి లైఫ్ లో ఒంటరి వాడిని అయిపోయానని ఊహించుకుంటూ బాధపడుతూ, ఇంట్లో ఏ పనులు స్టడీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు, మళ్ళీ ఒంటరి వాళ్ళని అంటున్నారు. మరి ఒంటరి వాళ్ళు ఎలా అవుతారు మీకు ఇంట్లో మనుషులు ఉన్నప్పుడు?
అంటే ఇక కొన్ని పరిస్థితుల వల్ల అలా అవ్వాల్సి వచ్చింది సార్.
మీరు ఒంటరి వాళ్ళా లేకపోతే మీరు అందరూ ఇంట్లో కుటుంబ సభ్యులతో మధ్యలో ఉంటారా?
అంటే ఒంటరి వాడిని అంటే బయట వారితో ఎక్కువ రిలేషన్స్ లేకుండా ఉంటున్నాను అని చెప్తున్నాను సార్.
దానికి ఎవరు కారణం ఉంటారు?
దానికి నేనే కారణం అయి ఉండొచ్చు సార్.
రైట్, ఓకే. మీరు వేసిన ప్రశ్నలకి జవాబులు చెప్తాను, ఆ తర్వాత మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, పర్వాలేదు. వేరే కాల్ వస్తే అప్పుడు మీరు తొందరగా పూర్తి చేయాల్సి వస్తుంది. మీకు నేను చెప్తాను, అంటే నేను ఊరికే ప్రశ్నలు వేస్తున్నాను అనుకోకండి. కౌన్సిలింగ్ అది వ్యతిరేకం. కౌన్సిలింగ్ లో ప్రశ్నలు వేయం. కౌన్సిలింగ్ లో ఏం చేస్తామంటే మీ చేత మాట్లాడిస్తాం. కానీ ఇక్కడ కౌన్సిలింగ్ కాదు నేను చేసేది. మీరు ఓన్లీ జస్ట్ మీరు ప్రశ్నలు, నా జవాబులు. ఓకే, కౌన్సిలింగ్ ప్రాసెస్ వేరు, అది ఒక ఎమోషనల్ ప్రాసెస్. ఇప్పుడు మీరు అన్నారు మాకు మనీ కావాల్సినంత లేదు, నేను మిడిల్ క్లాస్ వాడిని అంటున్నారు. మీరు మిడిల్ క్లాస్లో ఉండి మీరే ఇలా అనుకుంటే లోయర్ క్లాస్లో ఉన్నవాళ్ళు దినసరి కూలీలు ఏమనుకోవాలి, వాళ్ళ పిల్లలు ఏమనుకోవాలి? వాళ్ళు కూడా చాలామంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. న్యూస్ పేపర్ చదవండి, అలాగే మీరు అనేక రకాల మ్యాగజైన్స్లో వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. యూట్యూబ్లో చూడండి, ఇంటర్నెట్లో చూస్తే మీరు చాలా సమాచారం దొరుకుతుంది. నేనే నా క్లయింట్స్ గురించి చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, నేను కాదు నేను నా క్లయింట్స్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను కష్టాల్లో ఉన్నానని, లేదంటే ఎలాంటి కష్టాలు చెప్పినప్పుడు నేను వాళ్ళకి రకరకాల సలహాలు ఇచ్చేవాడిని ఇస్తే వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను, ఇక్కడ నాకు ఏం చేయాలో సరిపోవట్లేదు, మా అమ్మ నాన్న సంపాదించే వాళ్ళకి సంపాదించడానికి పాపం ఏమీ లేదు, మాకు దినసరి కూలీలు, వాళ్ళు సంపాదించిన వాళ్ళకే సరిపోతుంది, నేను నన్ను ఇంకా పోషించలేరు, నేను హైదరాబాద్లో ఏదైనా ఉద్యోగం చేద్దామని వచ్చాను, నాకు కానీ చదవాలంటే నాకు చాలా కోరిక అందుకని నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదంటే అప్పుడు చెప్పాను, నువ్వు ముందు సీట్ సంపాదించుకుని చదువుకోవాలనుకున్న కోర్సులో ట్యూషన్స్ చెప్పాను, ట్యూషన్స్ చెప్పాలంటే ముందు నీకు రావాలి, నీకు రావాలంటే ఒక 6 నెలలు నువ్వు ఒక స్టూడెంట్ లాగా కష్టపడాలి. చిన్న లాజిక్ చెప్పాను అతనికి, ఒక 10th క్లాస్ స్టూడెంట్ 6 సబ్జెక్ట్స్లో మాస్టర్ చేసి 98% తెచ్చుకుంటున్నాడు, నువ్వు ఈ ఒకే ఒక సబ్జెక్ట్ని అలాగంటే ఓ మ్యాథ్స్ కానీ ఒక ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఒక ఏదో ఒక సబ్జెక్ట్ని నువ్వు మాస్టర్ చేసి 6 నెలల్లో మాస్టర్ చేయగలిగితే అది ట్యూషన్స్ చెప్పి నువ్వు డబ్బు సంపాదించవచ్చు అంటే, ఆ రోజు అతను డౌట్ ఉంటారు, ఈ ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టి నెలకి ఆ రోజుల్లో నేను చెప్పేది 10 సంవత్సరాల కంటే ముందు, ఆ రోజుల్లోనే నెలకి 3000 రూపాయలు సంపాదించాడు. 3000లో అతను 2000 అతను ఉంచుకుని 1000 రూపాయలు ఇంటికి పంపించేవాడు. అంటే అప్పుడు 3000 అంటే ఇప్పుడు కనీసం ఒక 20000 రూపాయలతో సమానం. అలా చేసి అతను బాగా చదువుకున్నాడు. తర్వాత అతను ఎంసీఏ చేశాడు, ముందు బీఎస్సీ మ్యాథ్స్ చదివాడు, తర్వాత ఎంసీఏ చేశాడు. ఈరోజు అతను విదేశంలో ఒక వేరే దేశంలో, పేరు చెప్పకూడదు కనుక అతని పేరు చెప్పట్లేదు, అతని ఉన్న దేశం పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే అది అమెరికా కాదు. అమెరికా అయితే అమెరికాలో చాలామంది ఉన్నారు కనుక ఒక నా గురించి ఇంకెవరి గురించి అనుకుంటారు. నేను చెప్పే నేను అతను వెళ్ళిన దేశం పేరు చెప్పట్లేదు కావాలని, అతను వింటే బాగుండదు అందుకని. అక్కడికి వెళ్ళి ఈరోజు నెలకి మన ఇండియన్ కరెన్సీలో 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న కోసం పెద్ద ఇల్లు కట్టాడు, పొలం బోళ్ళు పొలం కొన్నాడు, ప్రతి నెల డబ్బు పంపుతాడు. సో మేము మిడిల్ క్లాసు, మేము లోయర్ క్లాసు, నాకు అంగవైకల్యం ఉంది, పుట్టుకతోటే కుడి చేయలేదు, ఇవన్నీ మనం వాటిని అధిగమిస్తేనే జీవితంలో పైకి రాగలుగుతాం. అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్న ఈ రోజుల్లో నాకు, నేను మిడిల్ క్లాస్ వాడిని అని అనుకోవద్దు. నెక్స్ట్ మీరే చెప్తున్నారు, రెండో పాయింట్ కింద, రెండో సమస్య కింద మీరు చెప్పింది నాకు 3 ఏళ్ళు వెనకబడ్డాను అన్నారు. మీ 3 ఏళ్ళు వెనకబడ్డానికి విదేశీ హస్తం ఏమీ లేదు, ఎవరూ కుట్ర పన్నలేదు, ఎవరూ దాంట్లో జోక్యం చేసుకోలేదు. మీరు 3 ఏళ్ళు వెనకబడ్డానికి మీరే కారణం అని మీరు అనుకుంటే, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పటికైనా మీ స్కిల్స్ మీ నాలెడ్జ్ పెంచుకొని మీరు ఈ రోజు నుంచి ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే నిత్యం కూడా ప్రతినిత్యం కూడా కృషి చేస్తూ ప్రతి క్షణం కూడా విలువైందని నమ్మి ప్రతి క్షణంలోనూ మీ జీవితంలో ముందుకెళ్ళడానికి మీరు ఒక ప్రణాళిక వేసుకుని దాని ప్రకారంగా చేయాలి. అది ఎలా చేయాలో తెలియదు, మీరు చెప్పేది అంత అయోమయంగా ఉంది, అంత మీరు కష్టపడాలి అనేదో మోటివేషన్ లెక్చర్ ఇస్తున్నట్టుంది, నాకు ఏం అర్థం కావట్లేదు అంటే, మీరు ఎవరినైనా కొంచెం మీకు తెలుసున్న వాళ్ళలో ఎవరైనా కొంచెం వృద్ధిలోకి వచ్చి చిన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళనైనా వాళ్ళతో మాట్లాడి నువ్వు ఎలా సాధించేవిది, ఎలా సంపాదించావు అని చెప్పి అడిగి చిన్నగా ప్రయత్నించండి. అలాగే లేదు నాకు చాలా డీటెయిల్డ్గా వెళ్ళాలి, నాకు పూర్తి మోటివేషన్ కావాలి, నిత్య స్ఫూర్తి ఉండాలి, ప్రతిరోజు కూడా అదే స్ఫూర్తితో నేను పనిచేస్తూ ఉండాలి, చివరికి నేను అనుకున్న లక్ష్యం చేరే వరకు నాలో ఆ రగిలే కోరికలాగా జ్వలిస్తూనే ఉండాలి అనుకుంటే దానికి మీరు కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వస్తుంది. లేదా ఎవరినైనా కలిసి మీరు చిన్న విజయం సాధించిన వాళ్ళనైనా సరే మీరు వాళ్ళతోటి అడగండి. అది చిన్న విజయం అంటే నేను ఫలానాదే విజయం అంటారు, సివిల్ సర్వీసెస్ రాస్తేనే గొప్ప, గ్రూప్ 1 రాస్తేనే గొప్ప, గ్రూప్ 2 రాస్తేనే, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ అయితేనే గొప్ప, లేకపోతే ఇంకోటి అని కాదు. విలేజ్ అసిస్టెంట్గా మన ఉద్యోగం రాసేవాళ్ళు, తర్వాత టెట్ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు, ఎంత కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి సాధిస్తున్నారు కనుక వాళ్ళు అలా సాధించిన వాళ్ళని ఎవరినైనా కలిసి నువ్వు ఎలా సాధించావు అని అడిగిన తర్వాత వాళ్ళతోటి కొంచెం స్నేహం చేయాలి. అంటే స్నేహం చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీకంటే మంచి స్థాయిలో ఉంటే వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకు కుదరదు, కానీ మీరే వాళ్ళని మంచి చేసుకుని ఏదో విధంగా వాళ్ళని మంచి చేసుకునే సమాచారం రాబట్టాలి. అంతే తప్ప నేను ఒంటరిగా కూర్చుని ఇలా బాధపడుతూ ఉంటాను అంటే మీరు ఇంకా ఇప్పుడు ఉన్న స్థితి కంటే మీరు బాధపడే స్థితి పెంచుకున్నట్టు అవుతుంది కనుక దయచేసి ఈ క్షణాన్ని వదిలేసి ముందుకెళ్ళడానికి ఎలాగా అనేది ప్రయత్నం మొదలెట్టండి. ఓకే రైట్, అర్థమైందా మీకు? అర్థమైందా మీకు అంతాను?
అర్థమైంది సార్, కానీ ఇప్పుడు నాకు నేను బీకామ్ గ్రూప్ కాబట్టి నాకు పెద్దగా నేను ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి అవకాశాలు ఏం కనపడట్లేదు సార్ నాకు.
బీకామ్ అంటే ఎంకామ్ లేకపోతే బీటెక్ ఎంటెక్ వాటి మీద ఏది ఆధారపడి ఉండదు. బీటెక్ చదువుకుని చాలా మంది బ్యాంకులో క్యాషియర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, బస్సు కండక్టర్ల కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్స్ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య రెవెన్యూ ఆఫీషియల్స్ కి నేను ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద క్లాస్ కండక్ట్ చేయడానికి వెళ్తే అక్కడ విలేజ్ అసిస్టెంట్లు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని బీటెక్ నేనేదో బీకామ్ కి అవి లేవు ఇవి లేవు అంటే ఇవన్నీ మీరు గిరిగీసుకుని మీరు సాకులు వెతుక్కుంటున్నారు అని నేను చెప్పడానికి వెనకాడను. ఎందుకంటే మీకు మీరు బాధపడతారని నేను మీకు చెప్పకపోతే మీలో ఉన్న సమస్య మీకు ఎప్పటికీ సాల్వ్ కాదు. మీరు లోపాలు వెతుక్కుని లే వాటికి సాకులు వెతుక్కోకుండా, నేను బీకామ్ కనుక నాకు రావటం లేదు, నేను 5 అడుగులే ఉన్నాను కనుక నాకు రావటం లేదు, నేను మిడిల్ క్లాస్ వాడిని కనుక నాకు రావటం లేదు, లేదా నాకు అదృష్టం లేదు కనుక నాకు రావట్లేదు, ఇవన్నీ సాకులే. మీరు ఒక ప్రణాళిక వేసుకోండి, పరుగులు పెట్టినట్టుగా చేయాలి, చేస్తే కానీ రాదు. అందుకని కాంపిటేటివ్ వరల్డ్ ఇది, నువ్వు చూస్తూ కూర్చుంటే అందరూ కూడా చూస్తూ కూర్చోరు కదా, వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుని వాళ్ళు సాధించుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, సో ఆ విధంగా ప్రయత్నం చేయండి. రైట్, ఓకే. మన నెక్స్ట్ టాపిక్ లో నెక్స్ట్ ఆ విషయానికి వెళ్లే ముందుగా ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ విరామం తర్వాత మనం ఆత్మవిశ్వాసం అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం, దాంట్లోకి వెళ్దాం. రైట్, ఇప్పుడు ఒక విరామం.
వరకు తోడు దొంగలం దొరలపై ఏలుదాము వలపు సీమలు మెల్ల మెల్ల మెల్లగా
అణువను నీదిగా
మెత్తగా అడిగితే లేదనేది లేదుగా
వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు మరొకసారి స్వాగతం. ఇప్పుడు మనం ఈరోజు ఆత్మవిశ్వాసం అనే టాపిక్ మాట్లాడుతున్నాం. సో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాల్లో మనకి ఆత్మవిశ్వాసం ఉండదు, కొన్ని విషయాల్లో మనకు ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇది ఒక నమ్మకం, ఒక బిలీఫ్. మన బిలీఫ్ సిస్టంలో ఇది నేను ఇది చేయగలను, ఇది చేయలేను, ఇది చేయగలను, ఇది చేయలేను అనే ఒక నమ్మకాన్ని మనం ఒక మానసిక ముద్రగా మార్చుకోవటం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. ఉదాహరణకు మనకి మనం రోడ్డు మీద కూడా చూస్తూ ఉంటాం, 70 ఏళ్ళు పైన ఉన్న వృద్ధులు కూడా చాలా మంది చక్కగా కారు నడుపుకుంటూ వెళ్ళడం చూస్తాం. కానీ ఒక 30 ఏళ్ల యువకుడు కారు నడపాలంటే నాకు భయం అంటాడు. అంటే భయం అనేది ఏంటి, ఒక ఈ ఆత్మవిశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ అది. ఎందుకంటే నేను చాలా ట్రైనింగ్ తీసుకున్నాను, నేను ఫస్ట్ డే పొరపాటున బ్రేక్ నొక్కకపోయి యాక్సిలేటర్ నొక్కాను, యాక్సిడెంట్ చేశాను. నేను బాగానే ఉన్నాను లోపల కూర్చున్నాను, అది గోడకి గుద్దింది, అది మనిషి గుద్దితే ఏమవుతుంది, ఒక మనిషి ప్రాణం పోతుంది, ఇలాగా అది ఒక నమ్మకం పెట్టేసుకున్నాడు. నేను ఎప్పటికీ కారు నడపలేను, సో ఆ కారు నడపడానికి నాకు ఆత్మవిశ్వాసం లేదంటాడు. అది అదే కారుని చాలా మంది నడుపుతున్నారు, పెద్దగా చదువుకొని డ్రైవింగ్ చేసే డ్రైవర్లు, వృద్ధులు వీళ్ళందరూ నడుపుతున్నారు. సో ఇలా చూసుకుంటే కొన్నిట్లో మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, కొన్నిట్లో మనకి కాన్ఫిడెన్స్ ఉండదు. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్కి తేడా ఉంది. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, నేను చెయ్యగలను అనేది. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, నేను మాత్రమే చేయగలను, ఇంకెవరూ చేయలేరు అని, అది ఒక అహంకారం లాంటిది. సో కనుక నేను చేయగలను అనే నమ్మకం ఉండడంలో ఏ తప్పు లేదు. సో బేసిక్గా మనం ఏం చేయాలంటే ఎందులో మనకి ఆత్మవిశ్వాసం లేదు అని చూసుకోవాలి. అంతే తప్ప నేను ఆత్మవిశ్వాసం లేని వ్యక్తిని అని ఎవ్వరూ ఎవరిని లేబుల్ చేసుకోవడానికి వీలు లేదు. అంటే ఒక స్టేజ్ మీద మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు ఒక వ్యక్తికి, కానీ ఆ వ్యక్తి కారు బ్రహ్మాండంగా నడపచ్చు, ఆ వ్యక్తి బ్రహ్మాండంగా బిర్యానీ తయారు చేయొచ్చు. అందుకని సో మనకి ఇదేంటో ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా మీ మైండ్లో ఒకటి రావాలి, ఏంటంటే నాకు ఇందులో కాన్ఫిడెన్స్ లేదు కానీ నేను కాన్ఫిడెన్స్ లేని మనిషిని కాదు అనేది బాగా భావం బాగా పెరిగిపోవాలి. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక కథ ఏముండదు కానీ దీంట్లో ఒక నీతి ఉంది. ఒకరోజు ఒక వ్యక్తి ఒక పార్కులో కూర్చుని దీనంగా బాధపడుతూ, ఏంటో నా జీవితంలో అయిపోయింది, నాకేది కలిసి రావటం లేదు, నేను ఎక్కడైనా వేలు పెడితే అక్కడ అది కూడా పని కాదు, నాదొక ఐరన్ లెగ్ అనుకుంటూ బాధపడుతున్నట్టు ఒక 35 ఏళ్ళ యువకుడు. అప్పుడు అలా బాధపడుతూ తలదించుకుని అలా బాధపడుతుంటే అలాగా ఆ పార్కులో వాకింగ్ చేస్తున్న మరొక వ్యక్తి వచ్చి, ఏంటి నాయన, ఒక వృద్ధుడైన వచ్చి అన్నాడట, ఏంటి నాయన అలాగా దీనంగా కూర్చున్నావు, తల కిందకి దించుకుని ఏదో డిప్రెషన్లో ఉన్నట్టుగా అంటే, అవును పెద్ద పెద్ద ఆయన, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు 35 ఏళ్ళు, నాకు ఉద్యోగం దొరకలేదు, నాకు సరైన స్కిల్స్ లేవు, అవి లేవు ఇవి లేవు అని ఏవో చెప్పేట. నాకు ఎవరు కోఆపరేట్ చేయరు, మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తిడుతూ ఉంటారు, ఇంకా 35 ఏళ్ళు వచ్చినా నీకు ఒక వ్యాపారం లేదు, ఒక వ్యాపకం లేదు, ఒక ఉద్యోగం లేదని తిడుతూ ఉంటారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు, నా దగ్గర డబ్బు కూడా లేదు, నా దగ్గర మరి నా బతుకులా అయిపోయింది, బాధపడకుండా ఏం చేయమంటారు, ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే ఇంకా తిడుతున్నారు, అందుకని వినలేక ఈ పార్కులో వచ్చి కూర్చున్నానని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధుడు, ఏం పర్వాలేదు నాయన, ఆయన పక్కన కూర్చుని ఆయన బ్యాగ్లోంచి ఓ చేతి సంచి ఓ గుడ్డ సంచి తగిలించుకుని వచ్చేయడం పెద్ద ఆయన, అందులోంచి ఓ చెక్ బుక్ తీసి సంతకం పెట్టి దాని మీద 100,000 రూపాయలు నీ పేరు రాసుకుని నువ్వు తీసుకో అని చెప్పి ఆ చెక్ అతనికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇస్తూ ఒక మాట చెప్పాడు, నాయన నీకు ఒక మాట చెప్తున్నాను, ఇది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ చెక్ నువ్వు ఈ అకౌంట్ నీవు డ్రా చేసుకోవాలి, అనవసరంగా డ్రా చేయొద్దు, నీ వంతు ప్రయత్నం నువ్వు చేసిన తర్వాత నీకు చాలా కష్టకాలం వచ్చి ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని ఎన్కాష్ చేసుకోవాలి, అంతవరకు మాత్రం ఈ చెక్ వాడద్దు నాయన అని నువ్వు ఒక ప్రయత్నం చేయి, ముందు నీ ప్రయత్నం నువ్వు చేయి, అప్పుడు నీకు డబ్బు అవసరం వస్తే అప్పుడు ఈ చెక్ వాడు అని చెప్పాడు. మీరు చాలా దేవుళ్ళగా వచ్చి కాపాడారు, అసలు మీరెవరో తెలియదు, నాకు ఎందుకు ఇస్తున్నారు 100,000 రూపాయలు మీరు అని, నేను నీకు దేవుడిని కాదు, నేను నీకు 100,000 రూపాయలు ఇవ్వలేదు, నీకు చెక్ ఇచ్చాను, నువ్వు అకౌంట్లో బ్యాలెన్స్ అయితే ఉంది కానీ నువ్వు అవసరానికే వాడుకోవాలి, అది కండిషన్ అని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇతను కరెక్టే పెద్ద ఆయన చెప్పినట్టుగా నా శక్తియుక్తులు ఉపయోగించాలని చెప్పి ఆ రోజు ఒక చిన్న వ్యాపారం మొదలెట్టాడు. ఆ చిన్న వ్యాపారం ఎలాగా అంటే ఒక షాప్లో నువ్వు చేసిన ప్రతి సేల్కి ఇస్తాను, నువ్వేం పెట్టుబడి పెట్టక్కల, అంటే 1 కిలో అమ్మేమంటే నువ్వు 20 రూపాయలు ఇస్తాను, ఇలాగా ఏదో ఒక కండిషన్ పెట్టాడు. అలాగా ఆ రోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఎలాగైనా ఒక 200 సంపాదించాలంటే నేను కనీసం ఒక 10 కిలోలు అమ్మాలి అనుకున్నాడు. అలాగా దాన్ని అతను 20 కిలోలు అమ్మితే చక్కగా డబ్బులు వచ్చాయి. ఇలా రోజు రోజుకి పెరిగిన తర్వాత ఇంకా తనే సొంతంగా వ్యాపారం చేసిన తర్వాత బాగా డబ్బులు సంపాదించాడు. ఇలాగా రోజులు గడిచిపోతున్నాయి. అయితే నాకు మీ చెక్ అవసరం లేదు అని చెప్పి ఆ తాతగారికి ఆ వృద్ధుడికి చెక్ ఇద్దామని చెప్పి పార్కుకు వస్తున్నాడు, కానీ ఆయన కనిపించట్లేదు. సరేలే అని చెప్పి మళ్ళీ ఇతను టైం కాన్షియస్నెస్ పెరిగిపోయి, నేను డబ్బు సంపాదించాలి కదా, నేను ఈ తాతగారి కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే ఎట్లాగా అని చెప్పేసి వ్యాపారంలో పడిపోయి అలా సంపాదిస్తున్నాడు. అప్పుడప్పుడు పార్కుకు వచ్చి చూస్తున్నాడు, కనిపించట్లేదు. అంతా అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత, ఒక 1 ఏడాది తర్వాత, బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ఈ చెక్ మనకి అవసరం లేదు, ఆయన చెక్ ఆయనకి ఇస్తే నాలంటి వాడిని ఇంకొకటి ఎవరినైనా ఆయన ఎంకరేజ్ చేస్తాడని చెప్పి, అప్పుడు ఆయన ఆ ఒక రోజు పట్టుదలగా ఆ పార్కులోకి వచ్చిన యువకుడు ఆ వృద్ధుడి కోసం వెయిట్ చేయడం మొదలెట్టాడు. ఆ తర్వాత ఆ వృద్ధుడు వచ్చాడు. వచ్చిన తర్వాత, అయ్యా మీ గురించి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, అడిగే నాకు అర్జెంటు పని ఉంది బాబు అని చెప్పి మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. సరే దొరికి ఇలా వెళ్ళిపోయాడు ఏంటా అనుకున్నాడు ఆయన. సరే కదా అని మళ్ళీ అలా అప్పుడప్పుడు వస్తుంటే అస్సలు కనబడలేదు. సరే ఏమైంది ఈయనకి అనుకున్నాడు. ఒకరోజు ఇంకొక అతను ఎవరో వచ్చాడు, ఏంటి బాబు నువ్వు వస్తున్నావు, ఎవరి గురించో అలా చూస్తున్నట్టుగానే ఉన్నావు, నువ్వు వాకింగ్కి వచ్చావా, వాకింగ్కి రాలేదు, దేనికి వచ్చావు దేనికి అని అలా పట్టుకుని అలా కూర్చుంటున్నావు ఏంటి, అలా దేని గురించి అంటే, లేదు సార్ నేను ఒక ఫలానా రోజుని ఒక ఇక్కడ వచ్చి బాధతో కూర్చుంటే నాకు ఒక వృద్ధుడు ఒక ఆయన చెక్ ఇచ్చాడు, ఆ చెక్ మీద ఆయన సంతకం పెట్టి 100,000 రూపాయలు ఇచ్చాడు, అవసరమైతేనే వాడుకో అన్నాడు కానీ నేను వాడుకోలేదు, మరి నేను బాగా డబ్బులు సంపాదించున్నాను, ఆయన చెక్ ఆయనకి ఇచ్చేద్దామని వచ్చాను అంటే, అప్పుడు ఆ వ్యక్తి గట్టిగా నవ్వాడట, ఓహో నువ్వు అక్కడ అన్నమాట మళ్ళీ అన్నట్టు. అంటే అదేంటైనా యువకుడు అడిగట అప్పుడు చెప్పట నాన్న, ఆ వృద్ధుడు ఒక రకంగా అందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తాడు. కొంచెం మతి తప్పిన మనిషి కూడా, ఆయన ఏదే చెక్కు ఇలా చూడని, నువ్వు అసలు చెక్కు చూసావా అంటే చెక్కు చూశాను కానీ నాకు పెద్దగా పట్టించుకోలేదు అన్నాడు యువకుడు. అప్పుడు చూస్తే దీని మీద రతన్ టాటా అని సంతకం పెట్టి ఉంది చూడు, ఈయన రతన్ టాటానా అని అడిగట. అంటే సంతకంలో పేరు ఎలా కామని ఇస్తామండి అంటే చూడు బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేయి ఆర్ఏ టీఏఎన్ ఉందా లేదా అని చెప్పిన తర్వాత అయ్యో అన్నట్టు. మరి ఈయన కాదు కదా రతన్ టాటా, రతన్ టాటా చెక్కులు ఈయన ఇస్తూ ఉంటాడా జనాలను ఎంకరేజ్ చేయడానికి అని అడిగట. కాదు రతన్ టాటాకి ఈయనకి సంబంధం లేదు, ఈయన ఆయన ఎప్పుడు కలుసుకోలేదు, రతన్ టాటా చెక్కులు ఈయన దగ్గర ఉండవు, ఈయన అకౌంట్ చెక్ బుక్కే ఉంది దాంట్లో అలా సంతకం పెట్టి ఇస్తాడు. అయితే ఆయన్ని డబ్బులు లేవు ఎల్లం చెక్ ఇచ్చావని చెప్పి ఆయన్ని ఎవరు అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన మధ్యస్థంత లేదు ఆయనకి. అందుకని చాలా మంది నువ్వు చాలా పాజిటివ్గా వాడుకున్నావు, నువ్వు వ్యాపారం బాగా చేసావు కనుక ఆయన గురించి మర్చిపో అని ఆయన చెప్పగానే ఈ యువకుడు ఒక్కసారి ఆశ్చర్యపోయేట, ఈ చెల్లని చెక్కు ఆయన ఎవరో నాకు తెలియదు, నాలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పింది, ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళవలసిన వాడిని, ఈ 35 సంవత్సరాల్లోనూ నేను కష్టపడలేదు కానీ నేను ఇప్పుడు కష్టపడి ఇంత రోజుకి 100 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు సంపాదించుకుంటూ ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ఏ స్థాయికైనా ఎదగగలననే ఒక గొప్ప కాన్ఫిడెన్స్ వచ్చేలాగా నన్ను ఆయన పూర్తిగా తయారు చేసినందుకు ఆయన నా దృష్టిలో ఒక కన్ను నాకు ఇక దేవుడు లాంటి వాడు అని చెప్పి అనుకుని వెళ్ళిపోయేట. నవ్వాలో ఏడవాలో తెలియలేదట ఇదంతా చెప్పిన వ్యక్తికి. సో ఇక్కడ మీకు నేను ఇది కథ అయి ఉండొచ్చు, కథ ఎక్కడ జరిగింది, ఈ రీసెర్చ్ మనకు అనవసరం. ఇందులో ఒక మోరల్ ఉంది నీతి, అందులో ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఎంతో శక్తి ఉంటుంది, ఆ శక్తి మనం వాడుకోం. చాలా మంది నన్ను కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు సరే హ్యూమన్ పొటెన్షియల్ అని అంటూ ఉంటారు, మీ శక్తి మీద తెలుసుకోండి, యు హ్యావ్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్, యు ఆర్ నాట్ యూటిలైజింగ్ అట్లీస్ట్ 1% ఆఫ్ యువర్ పొటెన్షియల్ అని స్పీచెస్ ఇస్తూ ఉంటారు కదా, అసలు ఏంటిది నిజంగా అంత ఉంటుందా మనకి? రైట్, ఎంత పొటెన్షియల్ ఉంటుందో మనకి కొలవడానికి ఈ రోజు వరకు ఒక కొలబద్ద లేదు, ఎక్కడా లేదు కొలబద్ద లేదు. కానీ అంత శక్తి ఉంది అని ఎలా చెప్తున్నారు అంటే, అవును పూర్వీకులు చాలా 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 చేశారు కదా, ఐన్స్టీన్ ఓన్లీ 3% వాడుకున్నాడు, థామస్ అల్వా ఎడిసన్ 1% వాడుకున్నాడు అని ఏవి పోలికలు ఇస్తారు. నిజంగా చెప్పుకోవాలంటే ఇది నేను రేడియోలో బహిరంగంగా చెప్తున్నా, థామస్ అల్వా ఎడిసన్ ఐన్స్టీన్ వాళ్ళు 3% మాత్రమే వాడినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు, ప్లస్ ఆ రోజుల్లో కూడా యాటిస్టిక్ లేదు, అంటే కొలబద్ద లేదు. ఈ రోజుకి కొలబద్ద లేదు మంచి శక్తి అంతా కొలవటానికి. ఐక్యూ అని అనొచ్చు, ఐక్యూ వేరు అనవసరంగా ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు మనం. ఐక్యూ వేరు, ఐక్యూ చాలా ఎక్కువ ఉండి సక్సెస్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది బిహేవియరల్ సైంటిస్ట్ ఓపెన్గా చెప్తున్న విషయం. వెస్ట్రన్ యూనివర్సిటీ అని కెనడాలో ఒకటి ఉంది, వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేశారు, రిపోర్ట్ కూడా ఉంది. అలా కాకుండా ఐక్యూ గురించి కాదు, ఇక్కడ మనిషిలో ఒక సాధించాలి అనే ఒక కోరిక ఉండాలి. సో నా ఎక్స్ప్లెనేషన్ ఏంటో చెప్తాను నేను. థామస్ అల్వా ఎడిసన్ పేరు చెప్పగానే బల్బు కనిపెట్టాడు అంటారు, బల్బు ఒక్కటే కాదు, ఈ ప్రపంచంలో 1000 వస్తువులని ఆయన పరిశోధనతో కనిపెట్టాడు, 1000 వస్తువులు. అది 1000, 100, 900 ఈ సంఖ్య మనకు అనవసరం, ఖచ్చితంగా 100 పరిశోధనలు చెప్పారు, పరిశోధన అదేమంటారు 100 వస్తువుల కంటే ఎక్కువ వాటిని కనిపెట్టాడు, పేటెంట్ రైట్స్ కూడా తీసుకుని వ్యాపారస్తులతో చేతులు కలిపాడు ఆయన. అయితే ఒక వ్యక్తి, ఒక థామస్ అల్వా ఎడిసన్ లాంటి ఒక వ్యక్తి 100 వస్తువులు తన జీవితంలో కనిపెడితే 1000 వస్తువుల్లో 100 వస్తువులు 100 అనే తీసుకుందాం పోలి. ఒక సగటు వ్యక్తి ఈ ప్రపంచానికి తెలియని ఒక ఏదైనా ఒక వస్తువును కనిపెట్టాడా, ఒకటి కనిపెడితే అది 1% అనుకున్నాం. థామస్ అల్వా ఎడిసన్ది 100% అనుకుంటే, ఒక సగటు వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరికి తెలియని ఒకటి కనిపెడితే అతను 1% వాడుకున్నాడు అనుకున్నాం. అలా చూసుకుంటే ఏవీ కనిపెట్టని నేను చెప్పిన పార్కులో దీనంగా కూర్చుని 35 ఏళ్ల యువకుడు మరి 1% కూడా వాడలేదు, 0.5% కూడా వాడలేదు అని కామన్ సెన్స్ తోటి నేను నా దగ్గరకు వచ్చిన నా క్లయింట్స్కి నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని మన పొటెన్షియల్ చాలా ఉంది మనిషికి. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అంటే ఏదైనా మనం కనిపెట్టాలి అంటే మనకి ఒక భయంకరమైన కోరిక లేదా అవసరం ఉండాలి, ఉంటేనే అది వస్తుంది. దాహం వేసినప్పుడు నీళ్లు ఎక్కడున్నాయా అని వెతుకుతాం, ఆ నీళ్ల కోసం వెతక ఉండే ఆ తపన అనేదే అది జ్వలించే కోరిక. అలాంటి కోరిక కానీ మనిషికి ఉంటే అప్పుడు తను దక్కించుకుంటాడు, అది దొరికించుకుంటాడు. అలాంటి తపనతోటి చేశారు వాళ్ళంతా. అందుకని ఈ యువకుడు కథలో అతను ఈ రోజు వరకు కూడా ఏ ప్రయత్నం చేయకుండా ఆ చెక్కు చూసిన తర్వాత నాకు ఆసరాగా 1 లక్ష రూపాయలు ఉన్నాయి, పెద్ద ఆయన నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాన్నాడు, కానీ కండిషన్ పెట్టాడు, నీ కష్టం నువ్వైతే కష్టపడి కృషి చేయాలి, ఆ తర్వాత అవసరమైతేనే నువ్వు డబ్బులు డ్రా చేసుకోవాలి అని అన్నాడు. కనుక ముందు కష్టపడడం మొదలెట్టిన తర్వాత తన శక్తిని తను తెలుసుకున్న తర్వాత తనకు ఆ పెద్ద ఆయన ఇచ్చిన డబ్బులు అవసరమే పడలేదు. నిజంగా బ్యాంకు వెళ్తే డబ్బులు ఉండేవి కాదు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో అందుకని మనిషి 1% వాడతాడా 2% వాడతాడా ఈ క్యాలిక్యులేషన్తో వితండ వాదాలు అనవసరమైన వాదన మీకు తెలుసా, యాడ్ స్టిక్ ఉందా లేదని మీకు తెలుసా, ఉందని మీకు తెలుసా అని ఏదో ఒక మేధావులు అందరూ కూర్చొని చర్చించుకున్నట్టుగా కాకుండా మనం అలా అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి చేయగలిగినప్పుడు ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారిగా టెన్సింగ్ నార్గే అండ్ ఎడ్మండ్ హిల్లరీ వాళ్ళిద్దరూ ఎక్కారు. అంతకుముందు ఎంతో మంది ప్రయత్నించి వాళ్ళు చనిపోయారు కూడా, కొంతమంది కిందకి దిగి వచ్చారు, కొంతమంది ఆక్సిజన్ అందట్లేదని కిందకు వచ్చేసారు. కానీ వీళ్ళు పట్టుదలగా, అది కూడా ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారు వాళ్ళు. ఒకసారి వాళ్ళు సాధించిన తర్వాత ప్రజల్లో ఆత్మవిశ్వాసం వచ్చింది. అంటే ఇది హ్యూమన్లీ పాసిబుల్ అంటే అంతకుముందు ఏమనుకునేవారు, అది మానవ మాతృతోటి అయ్యేది కాదు అనుకునేవారు. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ సాధించారో ఆ రోజు నుంచి ఇది మానవ మాతృలు చేయగలరు. అందుకే ఇంగ్లీష్లో ఒక చక్కటి కొటేషన్ ఉంది, ఇఫ్ సంబడి డస్ సంథింగ్ పాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ ది సేమ్ వే అంటారు. అంటే ఎవరైనా ఏదైనా చేసి ఇది సాధ్యమని చూపించగలిగితే, నిరూపించగలిగితే, అదే విధంగా చేస్తే ఎవరు చేసినా అదే ఫలితం వస్తుంది అనేది దాని అర్థం. అందుకని ఆ తర్వాత ఎంతోమంది ప్రయత్నించారు, ఎంతోమంది మేము మగవాళ్ళైనా ఆడవాళ్ళం మేము మాత్రం మహిళల్లో మేము ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేము అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి వాళ్ళు చాలా సాధించారు. అయితే ఏం భారతదేశ మహిళ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేదా అని చెప్పి బచేంద్రి పాల్ అనే అమ్మాయి సుమారుగా 1980s ఇప్పుడు అమ్మాయి ప్రయత్నం చేసి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు హ్యావ్ గాన్ టు ది పీక్ ఆఫ్ ఎవరెస్ట్. అమ్మాయి ఫస్ట్ మన భారత మహిళ బచేంద్రి పాల్. ఆ తర్వాత ఇప్పటికీ ఎంతో మంది గుడ్డివాళ్ళు అంగవైకల్యం ఉన్నవాళ్ళు అందరూ కూడా వెళ్తున్నారు. ఈ మధ్య కూడా మీరు ఒక అమ్మాయి పేరు వినే ఉంటారు, అరుణిమా సిన్హా అనే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒక ఆర్టిఫిషియల్ లెగ్ తోటి, ఒక కాలు అతనికి అమ్మాయికి ప్రమాదంలో పోయింది, ఆర్టిఫిషియల్ లెగ్ తోటి ఆ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. ఆమె మొత్తం ఆమె జీవితం అంతా చదివిన తర్వాత ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మాయికి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. సో ఆత్మవిశ్వాసం అనేది కేవలం మీ మీద మీకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని మీరేనా తెచ్చుకోవాలి, వేరే వాళ్ళ మాటలు వినేనా మీరు ఆత్మవిశ్వాసాన్ని మేలుకొల్పాలి. అలా మేలుకొల్పకపోతే ఆ ఆత్మవిశ్వాసం అనేది నిద్రపోతూనే ఉంటుంది, కుంభకర్ణుడిలాగా నిద్రపోతూనే ఉంటుంది. కనుక ఆత్మవిశ్వాసాన్ని మేలుకొల్పడానికి మన వంతు ప్రయత్నం చేయాలి. ఓకే, తర్వాత మరి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకునే ముందు ఒక విరామం తీసుకుందాం. ఇప్పుడు ఒక విరామం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు మరొకసారి స్వాగతం. నేను బివి సత్యనాగేష్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. నేను మైండ్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ తరఫున నేను మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఆత్మవిశ్వాసం అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం. సో కొంత ఒక ఇద్దరు ఫోన్ చేశారు, వారికి సమాధానం చెప్పడం జరిగింది. కొంతమందికి ఫోన్ కరెక్ట్గా కనెక్ట్ కావటం లేదు, అయినా కూడా మరొకసారి మీకు ఆ ఫోన్ నెంబర్స్ చెప్తాను. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ బుధవారం అయినా మీరు ప్రశ్న వేయడానికి, ఇండియాలో ఉంటే మీరు 9885555672. మరొకసారి రిపీట్ చేస్తాను, మీరు కానీ ఇండియాలో ఉంటే ఏ ప్రాంతం నుంచైనా సరే 9885555672 చేస్తే డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు. అలాగే విదేశాల్లో ఉంటే మీరు 484-364-3471. మరొకసారి చెప్తాను, 484-364-3471 కి చేయండి. చేస్తే డైరెక్ట్గా మీరు ప్రశ్న వేయచ్చు, ఈ కార్యక్రమంలో పాల్గొనరు. రైట్, ఇప్పుడు మనం ఆ టాపిక్ని కంటిన్యూ చేద్దాం. సో ఇంతవరకు మనం ఆత్మవిశ్వాసం లేదు అని అనుకోవడం అనేది ఒక నమ్మకం, అది ఉంది అనుకుని ముందుకెళ్ళడం అనేది కూడా ఒక నమ్మకం. ఇది కేవలం నమ్మకం మాత్రమే కనుక విశ్వాసం అంటేనే నమ్మకం. సో ఆత్మ అంటే సెల్ఫ్, సో సెల్ఫ్ బిలీఫ్ ఇది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ బిలీఫ్ కనుక దీనికి మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం నివారణ ఉపాయాలు అనుకోండి. ఇంకేదైనా ఆల్రెడీ మనం ఒక యువకుడి కథ ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ టాక్ ఏదైతే ఉందో, సెల్ఫ్ టాక్ అంటే మీలో మీరు ఆలోచించేది, టాక్ అనగానే మాట్లాడడం అని మాత్రమే అని అనుకోవద్దు. అంటే పైకి మాట్లాడటం అంటే మళ్ళీ మనల్ని విచిత్రంగా చూస్తారు, ఏంటి అతనిలో అతను మాట్లాడుకుంటున్నాడు ఏదో అని. మనం మనతో మనం చర్చించుకునేది అంటే మనం ఆలోచించే దాంట్లో ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా పాజిటివ్ సైడే ఆలోచించాలి. నేను చేయగలుగుతాను 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 అంటాను. ఎందుకంటే మైండ్ మేనేజ్మెంట్ అనేది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్, దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సమస్యలన్నీ పోతాయి. సరిగ్గా అర్థం చేసుకుంటే అనే పదం, ఆ మాట ఎందుకు వాడుతున్నానంటే మనకి చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, లేదంటే రచయితలు, కవులు, ఫిలాసఫర్స్, వీళ్ళంతా కొంతమంది ఒక సామాన్య సగటు మనిషిని కన్ఫ్యూజ్ చేస్తారు. హృదయం, మనసు, బుద్ధి, మెదడు, ఇలా రకరకాల పదాలు వాడి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మనసు ఒకటి చెప్తుంది, హృదయం మరొకటి చెప్తుంది అంటారు. ఇది అసలు బేస్లెస్ డైలాగ్ ఇది. అలా చెప్తే అలా మాట్లాడే వాళ్ళకి వెంటనే కోపం వస్తుంది, ఏదో పెద్ద కొత్త ఇది ఎలా అంటే తప్పేంటి. హృదయం వేరు, హృదయంలోంచి వచ్చేవి అంటే ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటారు. అలాగే హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్స్ అంటారు. ఇదంతా కూడా అదొక రోజు మనం ఆ టాపిక్ మాట్లాడుకుందాం. హృదయానికి ఏమి సంబంధం లేదు, ఎందుకంటే గుండె మార్పిడి, శస్త్రచికిత్స అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హార్ట్ అంటారు, అది చేస్తే మనసు కూడా దాంతో పోతుందా? పోదు. అందుకని ఈ నమ్మకాలు ఇవన్నీ కూడా మనకి మెదడులోనే ఉంటాయి. అదే కనిపించేది మెదడైతే కనిపించనిది మనసు. అది మనం కంప్యూటర్ భాషలో చెప్పుకోవాలంటే మెదడు అనేది హార్డ్వేర్ అయితే మనసు అనేది సాఫ్ట్వేర్. మన జీవితాన్ని నడిపించే మనసు అనే సాఫ్ట్వేరే మొత్తం అంతా కూడా డిసైడ్ చేస్తుంది. కనుక మనతో మనం చర్చించుకునేటప్పుడు కానీ మనం ఆలోచించేటప్పుడు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి, నేను చేయగలుగుతాను అని. అప్పుడే మనం అద్భుతాలు చేసుకుని అద్భుతాలు చేయగలుగుతాం. నేను నన్ను ఎవరైనా ఛాలెంజ్ చేస్తే నేను ఇంకా చేయాలి అని అనుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా చేస్తారు. నన్ను ఛాలెంజ్ చేసి చూడు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఛాలెంజ్ చేస్తే వాళ్ళు చాలా రెచ్చిపోతూ ఉంటారు. అలాగా ఫస్ట్ మీ సెల్ఫ్ టాక్ చాలా పాజిటివ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవాలి, ఇది నేను చేసి తీరుతాను, నేను చెయ్యాలని సంకల్పించాను, నా సంకల్ప బలం చాలా గట్టిది, చేసేదాకా నేను నిద్రపోను. నిద్రపోనంటే ఫిజికల్గా కంప్లీట్గా నిద్ర మానేస్తారని కాదు, నిద్ర మీకు అదే ఉండాలన్నమాట ఎంతసేపు. ఇది దీన్ని మామూలుగా సైకాలజీలో కూడా జైగార్నిక్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని అంటే మనిషి తను మర్చిపోకుండా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండడం, అది చాలా గొప్ప ఎఫెక్ట్. అది అది ఏంటంటే మనం మర్చిపోం, అది మర్చిపోకుండా అలాగ దాని మీదే ఉంటాం. అది కంటిన్యూస్ రిహార్సల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫెయిల్ అనేది అవుతూ ఉంటాం. ఖచ్చితంగా ఫెయిల్యూర్ లేకుండా జీవితం గడవదు. అంటే ఫెయిల్యూర్ అయితే ఇరాలా అని రూల్ లేదు, ఫెయిల్యూర్ అవుతుంది. అయితే ఆ ఫెయిల్యూర్ అనేది ఒక ఫీడ్బ్యాక్ అనుకోవాలి. అంతే కదా, ఆత్మవిశ్వాసాన్ని చంపేసుకోకూడదు. చూడు ఆయన ఏదో దూకమన్నాడని నేను దూకేశాను, దూకేస్తే ఇలాగే అయిపోతుంది అని చెప్పి అనకుండా ఓ మనం దూకవలసిన పద్ధతిలో దూకలేదు, పారాషూట్ అడగలేదు, లేదా ఇంకోటి అడగలేదు, ఇంకోటి అడగలేదు, జాగ్రత్తలు తీసుకోలేదు, అది ఫీడ్బ్యాక్ అంటాం. ఫెయిల్యూర్ ఇస్ అ ఫీడ్బ్యాక్, ఇట్ టెల్స్ యూ వై యూ ఫెయిల్ అండ్ హౌ యూ ఫెయిల్ అంటారు. అంటే అది మనకి చెప్తుందన్నమాట, ఇలాగా నువ్వు ఇలా చేస్తే ఫెయిల్ అవుతావు అని, అలా చేయకు ఇంకో రకంగా చేయని చెప్తుంది. ఓకే, అలాగే ఎప్పుడు కూడా ఎవరో వస్తారు ఏదో చెప్తారని అలా వెయిట్ చేయకుండా సెల్ఫ్ స్టార్ట్ అంటారు. అంటే మీకు మీరే ప్రోత్సహించుకుంటూ ఉత్తేజపరచుకుంటూ మీరు ప్రయత్నాలు చేసుకుంటూ అందులో వచ్చిన ఫలితాలని మీరు అభినందించుకుంటూ అప్రిషియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే పూర్తిగా మీ మనసులోని మీ మనసులోని నమ్మకాలే మారిపోతాయి, ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. అంతేకాకుండా మీరు చాలా ఆత్మవిశ్వాసంతో గొప్ప శక్తితో ముందుకెళ్తారు, మీ భావాలు మీవన్నీ మారిపోతాయి కనుక ఆ విధంగా ప్రయత్నించండి అని చెప్తూ మీ దగ్గర ఈరోజు సెలవు తీసుకున్నా. మళ్ళీ బుధవారం కలుద్దాం ఇదే టైంకి 8:30 to 9:30. మీ సత్యనాగేష్, నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం, December 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of my IND media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.